ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
రైతు సోదరులకు నమస్కారం. ఈ వారం చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులం. ఈ వారం పచ్చి రొట్ట పైర్ల సాగు మరియు ఈ ఎరువులతో భూసార యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వ్యవసాయంలో నిలకడగా రాణించాలన్నా, ఆశించిన ప్రతిఫలం సాధించాలన్నా భూసారం దెబ్బతినకుండా ప్రతి రైతు జాగ్రత్త వహించాలి. పదే పదే రైతు రసాయన ఎరువుల మీదే ఆధారపడితే మేలుకన్నా కీడే ఎక్కువ జరుగుతుంది. అందువల్ల సేంద్రీయ ఎరువులను విరివిగా వాడాల్సిన అవసరం ఉంది. గడిచిపోయిన కాలాన్ని, కుప్పపోసిన ఎరువులను వెనక్కి తేలేము గాని పచ్చిరొట్ట పైర్లతో భూసారాన్ని పెంచి భావితరాలకు అందిద్దామంటున్నారు శాస్త్రవేత్తలు. గూడూరు అనే గ్రామంలో పచ్చిరొట్ట ఎరువుల గురించి మల్లమ్మ అనే ఆదర్శ రైతు మరియు చంద్రక్క అనే ఇంకో రైతు సంభాషిస్తున్నారు. వాళ్ల ముచ్చట్లేంటో మనం కూడా విందాం, పదండి.
ఓ చంద్రక్క, ఏ కాలమయ్య నిన్ను పిలవబట్టి పలకవేంది? ఏంది మొహమంత దిగాలుగా పెట్టుకుని నడుస్తున్నావు? ఏమైంది, ఏంది సంగతి?
ఆ ఏం లేదు మల్లమ్మ, నీ కాడికే బయలెళ్ళిన, ఇంతలా నువ్వే కలిసినావు.
గట్లనా, నాతో ఏం పని పడ్డది నీకు?
కొంచెం పైసలతో పనుండెత్తి, నువ్వు గిట్లా ఏమైనా 2000 దాకా సాయం చేస్తావేమో అని అడగనికి వచ్చిన.
పైసలదేముందిలే గాని, మొన్ననే కదా యాసంగి పంట చేతికొచ్చింది, అప్పుడే మళ్ళా అప్పంటవేంది?
ఏమొచ్చింది మల్లమ్మ, రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు అదంతా అప్పు గట్ట నీకే సరిపోయింది.
గంతగణం అప్పుడెందుకైనా నీకు? అసలు
భూమిలా సారం తక్కువ ఉందని బస్తాల్ బస్తాల్ రసాయన ఎరువులేసినాం, అయినా కూడా ఏం లాభం లేకుండే ఇప్పుడు కూడా నువ్వు ఇచ్చే 2000 వచ్చే పంటకి ఎరువులు కొందామని అడగని కచ్చిన.
ఎవరు చెప్పిన చంద్రక్క, నీకు రసాయన ఎరువులు వాడితే భూసారం పెరగడం ఏందో గాని నష్టాలే ఎక్కువంటే. అందుకే గత ఏడాది నుంచే పంట కన్నా ముందు పచ్చిరొట్టేస్తున్నా నేను.
గట్లనా, వాటి గురించి నీకెట్లా తెలిసింది? ఏడిన్నవిదంతా?
పోయిన ఏడు ఏయో మేడం ఊరికి వచ్చినప్పుడు వాటి గురించి చెప్పింది.
అవునా, ఇంకేం సంగతులు చెప్పింది? ఏంది?
పశువుల ఎరువులు దొరకనప్పుడు వాటికి బదులు పచ్చిరొట్ట పైర్లు పెంచి భూమిలో కలియదున్నితే రైతులు ఆశించిన ప్రతిఫలాలు వస్తాయని చెప్పింది.
గట్లనా, పచ్చిరొట్ట పైర్లంటే ఏమేం సాగు చేయాలి?
సాధారణంగా లెగ్యూమ్ జాతికి చెందిన పైర్లు పచ్చి రొట్టెలుగా మస్తు పనిచేస్తాయి.
అసలు లెగ్యూమ్ జాతి అంటే ఏమేం పైర్లు వస్తాయి?
వాటిలో జనుము, జీలుగా, అలసంద, పిల్లి, పెసర, వెంపలి, ఉలువ పైర్లు అయితే బాగా పనిచేస్తాయి.
మల్లమ్మ, గవన్నీ నేనేం చేసుకుంటా గాని వరిలో అయితే ఏమయ్యాలో జర చెప్పరాదు?
వరిలో వేయడానికి జనుము, జీలుగా బాగా పనిచేస్తాయి.
అసలు ఈ పచ్చి రొట్టెలు ఎప్పుడేయమంటావు?
ఆ నుంచి మొదలెట్టాలంటే చాలా కతుంది. ఎట్లా ఇంటికొస్తా అన్నావు కదా, నడుస్తూ మాట్లాడుకుందాం బదా.
గట్లనే పోయాం గాని దాని సంగతి ఏందో చెప్పు.
వరి వేసే వాళ్ళు నాట్లు పోయడానికి నాట్లేయడానికి మధ్యలుండే వ్యవధిలో పచ్చి రొట్ట పైర్లు విత్తనాలు చల్లుకోవాలి.
జీలు వేయాలంటే ఎంత విత్తనం కొనుక్కురావాలి?
ఎకరానికి వేయాలంటే 12 కిలోల విత్తనం అయితే సరిపోతుంది.
జీలుగా ఎన్ని రోజుల తర్వాత కలియదున్నామంటావు?
జీలుగా అయితే 50 నుంచి 55 రోజులు పడుతుంది.
ఒక ఎకరానికి ఎంత పచ్చి రొట్టనిస్తుంది?
ఎకరానికి దగ్గర దగ్గర 10 నుండి 12 టన్నుల జీలుగా పచ్చిరొట్ట వస్తుంది.
గట్లనా, నాకు తెలియంది, మస్తు మస్తు చెప్తున్నావు. జరిట్లనే జనం గురించి కూడా చెప్పరాదు మల్లమ్మ.
జనం అయితే ఎకరానికి 18 నుంచి 20 కిలోల విత్తనాలు కావాలి. చల్లిన 45 రోజులలో ఎకరానికి 8 నుంచి 10 టన్నుల జనము పచ్చిరొట్ట వస్తుంది.
ఓ అవునా, మరి సెప్టెంబర్ అక్టోబర్ మెట్టపాయలు సాగు చేస్తే గివే వేసుకోవచ్చంటావా?
అప్పుడైతే వీటితో పాటు పెసర మినుములు కూడా వేసుకోవచ్చు.
మల్లమ్మ, మరి వాటికి కాయలు వస్తాయిగా, వాటిని కూడా కలియదున్నా లేకపోతే కోసుకోవచ్చా?
వాటిని కూడా కోసిన తర్వాతే రొట్టెను కలియదున్నితే భూసారాన్ని మెరుగుపరచొచ్చు.
మరివి పప్పు జాతికి చెందినవి కదా, వాటి లెక్క మంచి పని చేసాయంటావా?
ఎందుకు చేయో చంద్రక్క, పప్పు జాతికి చెందిన ఈ పైర్లు వేర్లు ఉదుకల్లో రైజోబియం బాక్టీరియా ఉంటది.
బాక్టీరియానా? బాక్టీరియా భూమికి ఎట్లా సారాన్ని పెంచుతుంది?
అది గాలిలో నత్రజన్ని గ్రహించి ఈ వేరు ఉదుకల్లో పోగు చేస్తుంది. ఈ పైర్లని మనం పొలంలో కలియదినప్పుడు నత్రజన్ని సహజ సిద్ధంగా భూమికి అందుతుంది.
అయితే బాక్టీరియా కూడా మనకు సహాయం చేస్తదా?
అవును.
మరి పత్తిలా చెరుకులా ఏమేం పచ్చి రొట్టాలేయాలో జర చెప్పరాదు?
వీటి గురించి నాకు కూడా పెద్దగా ఏం తెలియదు. ఈ రోజు ఏయో మేడం ఊరికి వస్తాంది, వీటి గురించి తెలుసుకుందామనే పోతున్నా. మేడం వచ్చినట్టుంది, నువ్వు కూడా అడుగుదూరా?
గట్లనే మల్లమ్మ, కలుద్దాం పాయిగా.
నమస్తే మేడం.
నమస్తే మల్లమ్మ, ఎట్లున్నావు?
నీ దయ వల్ల బాగానే ఉన్నా మేడం.
మరి ఇట్లొచ్చినవేంది, ఏంది సంగతి చెప్పు.
ఇదిగో చంద్రక్క మీతో మాట్లాడుతుంటే తీసుకొచ్చిన.
నమస్తే మేడం.
నమస్తే చంద్రక్క, ఏమడుదామనుకుంటున్నావు అడుగు.
మల్లమ్మకి మీరు వరిలా పచ్చి రొట్టెల గురించి చెప్పిండంట కదా, గట్లనే పత్తిలా ఏమేం వేయాలనో కూడా చెప్తారని మీ దగ్గరకు వచ్చిన.
ఎందుకు చెప్పాను మల్లమ్మ, నువ్వేమున్నదే చెప్పడానికి. ఇప్పుడు నువ్వు పత్తి గురించి అడిగినావు కాబట్టి, పత్తి దీర్ఘకాలిక పంట కాబట్టి వరిలాగే నాటేసే ముందు కాకుండా విత్తనాలు విత్తుకున్న తర్వాత అంతర్ పంటలాగా ఈ పచ్చి రొట్టెలను వేయాలి.
అది ఒక్క అంశమేనా మేడం, ఇంకేమైనా కూడా వాటించాలనా?
ఇంకా ఉన్నాయి చంద్రక్క. పత్తిలో వేసే పచ్చి రొట్టెలు పంటకు పురుగు నాశించకుండా కాపాడే విధంగా ఎంచుకోవాలి.
మేడం ఎట్లాంటి పంటలు వేయమంటారు?
పత్తిలో భూసారాన్ని పెంచుతూ రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా తగ్గించడానికి పెసర పంట లేదంటే అలసంద పంటను అంతర పంటగా వేసుకోవాలి.
అవునా మేడం, మీరు ఇప్పుడు పత్తిలో చెప్పిండ్రు మంచిగుంది. మరి చెరుకులు అయితే ఏమేం పచ్చి రొట్టెలు సాగు చేయమంటారు?
ఏముంది చంద్రక్క, వరిలో చెప్పినాను కదా, అవే ఇందులో కూడా పనిచేస్తాయి. చెరుకులో అయితే పచ్చి రొట్టెలు ఇచ్చే జీలుగా జనుము విత్తనాలను పెడల మీద చల్లి మొగ్గ దశలో పీకి చాళ్లల్లో చెరుకు మొక్కల మొదళ్లలో వేసి మట్టి కప్పితే పంటకు సేంద్రియ ఎరువు రూపంలో అధిక పోషకాలు అందుతాయి.
మేడం మీరు చెప్తుంటే మంచి ఉంది ఇన్నికి, కానీ అసలు ఇవి పనిచేస్తాయంటారా?
ఎందుకు చెయ్యవు చంద్రక్క, ఇవి చాలా మేలు చేస్తాయి.
అసలు ఈ పచ్చి రొట్టెలు పంటకు ఎట్లా మేలు చేస్తాయి, నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి మేడం.
ఈ పచ్చి రొట్టె పైర్ల వల్ల లాభాలు అనేకం ఉంటాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
అవునా, గట్లెట్లా?
అవును చంద్రక్క, పచ్చి రొట్టెలు వేసుకోవడం వల్ల నేల యొక్క జీవ రసాయన చర్యల్లో మనకు మార్పులు కనిపిస్తాయి. ఇంకా అవి వేసుకోవడం వల్ల సూక్ష్మ జీవాల వృద్ధి కూడా కనిపిస్తుంది. లభ్యం కాని పోషకాలు కూడా లభ్యం రూపంలోకి పచ్చి రొట్టెలు తీసుకొస్తాయి.
అది ఎట్లా మేడం?
ఇప్పుడు ఉదాహరణకి భాస్వరం ఇంకా గంధకం తీసుకుందాం. ఇవేమైతాయి అంటే భూమిలో తొందరగా లభ్యంగాని రూపంలోకి వెళ్లిపోతాయి. మనం అప్పుడు ఈ పచ్చి రొట్టెలను వేయడం వల్ల తరువాత సాగు చేసుకునే పంటకు ఇవి లభించేటట్టు చేస్తాయి. అంతేకాకుండా దీని వేరు వ్యవస్థ భూమి లోపల వరకు పోతది.
వేర్లు లోపలికి పోతే పంటకి ఎట్లా మేలు చేస్తుంది?
ఎందుకు జయ చంద్రక్క, చెప్తా విను. వేరు వ్యవస్థ భూమి లోపలికి వెళ్తుంది కాబట్టి లోపల పొరల్లో ఉన్న పోషకాలను కూడా దీని తర్వాత వేసే పంటకు ఇవి అందుబాటులోకి తీసుకువస్తాయి.
అవునా మేడం?
అవును చంద్రక్క. ఇంకా ఈ పచ్చి రొట్టెను వేయడం ద్వారా సూక్ష్మ పోషకాలను చీలేటెడ్ రూపంలోకి మార్చి వాటిని మొక్కలకు అందేలా చేస్తాయి.
చీలేటడా? ఎప్పుడు ఇల్లేనిది, వింత ఉంది.
వింత ఏముంది చంద్రక్క, చెప్తా విను. ఈ చీలేటెడ్ అంటే భూమిలోన్న పోషకాలన్నింటినీ మొక్కకొకటేసారి అందించకుండా దశ దశల్లో కొంచెం కొంచెంగా మొక్కకు అందేటట్టు ఈ పచ్చి రొట్టె పైర్లు చేస్తాయి.
అంతేనా మేడం?
అంతే చంద్రక్క.
మరి మా ఊర్లో కొందరికి చౌండేలలున్నాయి, దానిలో కూడా ఈ పచ్చి రొట్టెలు పనిచేస్తాయంటారా?
ఎందుకు జయో చంద్రక్క, చౌడు నేలల్లో కూడా ఇవి మస్తు మేలు చేస్తాయి. ఇప్పుడు జీలుగ గురించి చెప్పినాను కదా, ఈ జీలుగ వేయడం ద్వారా భూమిలో పేరుకుపోయిన చౌడును తగ్గించవచ్చు. తెల్ల చౌడు నేలలు, నల్ల చౌడు నేలలు పునరుద్ధరణ కూడా చేసుకోవచ్చు. ఇంకా రసాయన ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని కూడా ఈ పచ్చి రొట్టెలు పెంచుతాయి.
మేడము, పచ్చి రొట్టె వేస్తే రసాయన ఎరువులు వేయడం తగ్గించవచ్చంటారా?
ఆ తగ్గించవచ్చు చంద్రక్క, వాటి వల్ల ఈ లాభం కూడా ఉంది. ఈ పచ్చి రొట్టెలు వేయడం ద్వారా 20-30% వరకు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.
అయితే వాటి మీద పైసలు తక్కువ అవుతాయంటారు, అంతే కదా?
ఆ ఖచ్చితంగా తగ్గుతాయి చంద్రక్క.
అయ్యో మల్లమ్మ, నువ్వు నాకు అన్ని చెప్పినావు గాని పచ్చి రొట్టె ఏ దశలో ఉన్నప్పుడు భూమిలో కలియదున్నాలో చెప్పనే లేదు.
అయ్యో చంద్రక్క, ఇది నేను చెప్పడమే మర్చిపోయినా. పచ్చి రొట్టె పూత దశలో ఉన్నప్పుడే దాన్ని భూమిలో కలియదున్నాలి.
పూత దశనా? పూత దశలనే ఎందుకు కలియదున్నాలి?
ఈ దశలోనే ఎందుకు కలియదున్నాలంటే, పూత దశ తర్వాత మొక్కల కాండం గట్టి పడుతుంది. అలాంటి మొక్కలను భూమిలో కలియదున్ని దమ్ము చేస్తే మొక్కలు పూర్తిగా కుళ్ళిపోకుండా అలాగే మిగిలిపోతాయి.
అట్లానా మల్లమ్మ? అర్థమైంది నాకు ఇక.
అవును చంద్రక్క, ఇది దున్నే సమయంలో ఎకరానికి ఇంకో 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా వేసి అప్పుడు కలియదున్నాలి.
సింగిల్ సూపర్ ఫాస్ఫేటా? మధ్యలో ఇదెందుకు వచ్చింది?
అదెందుకు వేసుకుంటామంటే, అది వేసినప్పుడు పచ్చి రొట్ట తొందరగా చివుక్తుంది. పచ్చి రొట్టె ద్వారా అందవలసిన పోషకాలను ఇది మొక్కలకు తొందరగా అందేలా చేస్తుంది.
ఇది దున్నిన వెంటనే పొలంలో నాటేసుకోవచ్చా మేడం?
లేదు చంద్రక్క, చాలా మంది రైతులు ఇదే తప్పు చేస్తుంటారు. కానీ ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. నువ్వు పచ్చి రొట్టె పైర్లను భూమిలో కలియదున్నిన తర్వాత 2 వారాల పాటు దాని నీటిలో మురగనివ్వాలి.
మురగబెట్టుడా? ఎందుకు మురగబెట్టాలి?
ఎందుకంటే ఆ సమయంలో కొన్ని హానికారక సేంద్రియ ఆమ్లాలు తయారవుతాయి. కాబట్టి మురుగు నీటిని తీసేసి కొత్త నీటిని పెట్టి వరి పంటను లేదా ఇతర పంటను వేసుకోవాలి.
పచ్చి రొట్టె పైర్లను పెంచడానికి ఇంకేమేం జాగ్రత్తలు తీసుకోమంటారు మేడం? ఇంకేమైనా అవసరాలు ఉంటాయంటారా?
ఏం లేవు చంద్రక్క, ఇంకా పెద్దగా అవసరాలు ఏముండవు. నేను ముందు చెప్పినట్టే పచ్చి రొట్టె పైర్లను పెరగడానికి భూమిలో తగినంత తేమ కావాలి. తర్వాత నేలలో కలియదున్నిన తర్వాత మురగడానికి కావాల్సినంత నీళ్లుంటే సరిపోతుంది.
అంతేనా మేడం?
ఆ అంతే చంద్రక్క.
మరి వీటికి కావాల్సిన విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి?
మన పక్కూర్లోనే కృషి విజ్ఞాన కేంద్రం ఉంది కదా, నువ్వు అక్కడికి పోయి కొనుక్కోవచ్చు. లేదా అక్కడికి వెళ్లడం కష్టమైతుంది అనుకుంటే గవర్నమెంట్ కి సంబంధించిన ఏ వ్యవసాయ సంస్థలకు పోయినా కూడా ఈ పచ్చి రొట్టెల విత్తనాలు దొరుకుతాయి.
మరి పచ్చి రొట్టెలు వేసినప్పుడు వరిలో ఎటువంటి రకాల విత్తనాలు వాడాలి?
ఎటువంటి విత్తనాలు వాడాలి అంటే, సాధారణంగా వరిలో స్వల్పకారిక రకాలు ఉంటాయి కదా, అట్లాంటి రకాలు వాడితే మంచి ఫలితాలు వస్తాయి.
మరి పచ్చి రొట్టెలు సాగు చేయలేని వాళ్ళు వీటిని ఎట్లా ఉపయోగించుకోవచ్చు?
అలాంటి వాళ్ళకు కూడా నా దగ్గర ఒక పరిష్కారం ఉంది చంద్రక్క. పచ్చి రొట్టె సాగు చేయలేని వారు బీడు భూముల్లో పెరిగే వేప, కానుగ, గ్లైరిసీడియా, జిల్లేడు, వెంపలి మొక్కల లేత ఆకులని, కొమ్మలను కత్తిరించి ఎకరానికి 2-3 టన్నులు వేసి కలియదున్నాలి.
నాకు తెలియని మస్తు సమాచారం చెప్పిండ్రు మేడం. ధన్యవాదాలు, కోటి కోటి ధన్యవాదాలు. ఇప్పటి నుంచి నేను కూడా మల్లమ్మ లెక్కనే నా భూమిలో పచ్చి రొట్టెలను సాగు చేసి భూసారాన్ని పెంచి అధిక దిగుబడులను పొందుతా.
అవును చంద్రక్క, అందుకే వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి వాళ్ళు చెప్పే పద్ధతులు పాటిస్తే మనకే మంచి లాభాలు వస్తాయి.
ఇప్పటి నుంచి నేను కూడా నీలెక్కనే వ్యవసాయం కి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా వ్యవసాయ అధికారి లేకపోతే వ్యవసాయ విస్తరణ అధికారి అడిగి తెలుసుకుంటా.
చాలా ధన్యవాదాలు మేడం, వెళ్ళొస్తాం.
అలాగే అలాగే, వెళ్లి రండి. అయితే విన్నారు కదా రైతన్నలు, పచ్చి రొట్టె పైర్ల సాగు మరియు ఈ పచ్చి రొట్టె ఎరువులతో భూసారాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో మీకు ఇందులో సాధారణంగా వచ్చే సందేహాల గురించి మరొకసారి చూద్దాం. ఇందులో మొదటి ప్రశ్న ఏముంటుందంటే, పచ్చి రొట్టె విత్తనాలు ఎక్కడ దొరుకుతాయని. ఈ పచ్చి రొట్టె విత్తనాలు కృషి విజ్ఞాన కేంద్రంలో గాని లేదా వ్యవసాయానికి సంబంధించిన ఏ ఇతర గవర్నమెంట్ సంస్థలో గాని దొరుకుతాయి. రెండవది, పచ్చి రొట్టె పైర్లు ఏ దశలో ఉన్నప్పుడు భూమిలో కలియదున్నాలి.
ఈ పచ్చిరొట్ట పైర్లు పూత దశలో ఉన్నప్పుడు మాత్రమే భూమిలో కలియదున్నాలి. ఎందుకంటే ఆ దశ తర్వాత కాండం గట్టిపడుతుంది కాబట్టి తర్వాత అవి మురగడానికి చాలా సమయం పడుతుంది. మూడవ ప్రశ్న ఏంటంటే, కలియదున్నిన ఎన్ని రోజుల తర్వాత పంట వేసుకోవాలి? సాధారణంగా ఈ పచ్చిరొట్ట పైర్లను కలియదున్నిన 2 వారాల తర్వాతే అవి మురిగిపోయిన తర్వాత అప్పుడు మనం కొత్త పంట వేసుకోవాలి. మీరు కూడా నేటి నుంచి ఈ పద్ధతుల్ని మీ పొలాల్లో పాటించి భూమి సారాన్ని పెంచుతూ పర్యావరణాన్ని భావితరాలకు సంరక్షిస్తూ అధిక లాభాలను పొందాలని మేం కోరుకుంటున్నాం.
మీ వ్యవసాయ కళాశాల విద్యార్థులం రాజేంద్రనగర్. వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక బుర్లు.
ఈరోజు మన చేనుక బుర్లలో యోగా ప్రాముఖ్యత, అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి సంభాషణ విందాం.
ముందుగా యోగా అంటే ఏమిటో తెలుసుకుందాం. యోగా అన్న పదం యజ్ అన్న సంస్కృత పదం నుంచి ఉద్భవించిందని చెబుతారు. యజ్ అంటే కలిసి ఉండడం, కలపడం, ఐక్యమవ్వడం. యోగా 6,000 సంవత్సరాల క్రితమే మన దేశంలో పుట్టిన ఒక ప్రాచీన కళ. మనస్సు, శరీరం మధ్య సామర్థ్యాన్ని పెంపొందించి ఆత్మను క్రమశిక్షణలో ఉంచుకునే ఒక ప్రక్రియ. మనస్సు స్థిరత్వాన్ని పొందేందుకు నేరుగా ఉపయోగించే సాధనమని కూడా చెప్పవచ్చును. సాధారణంగా యోగా అంటే మనిషి ఆరోగ్యంగా, యోగ్యంగా, దారుఢ్యంగా, ఉపయుక్తంగా ఉండే చికిత్స అని, వ్యాయామమని అనుకుంటారు. వాస్తవానికి యోగా అంతకంటే ఎక్కువ. మనిషి తనను తాను విశ్వంతో మమైకం చేసుకోవడం, అందువలన సమాజంలో వివిధ రకాల వ్యక్తులతో సామరస్యం కలిగి సమన్వయ సహకారాలతో మెలగడం, స్ఫూర్తివంతమైన ఆలోచనలను కలిగి ఉండడం యోగా వలన సాధ్యమవుతుంది. అదే యోగాలోని మూలార్థం. మానసిక ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంత జీవనాన్ని పొందే అవకాశం ఒక్క యోగా ద్వారానే కలుగుతోంది తెలుసా? మనం ఇంకో విషయం కూడా గుర్తించాలి. యోగా ఏ మతానికి గాని, మత విశ్వాసానికి గాని, సంఘానికి గాని చెందింది కాదు. ఇది ఆత్మను ఆరోగ్యంగా ఉంచడానికి వినియోగించే ఒక సాంకేతిక పరిజ్ఞానం.
చాలా కొత్త విషయాలు చెప్తున్నావు. ఈ విషయాలని నీకెలా తెలుసు? వింటుంటే చాలా బాగున్నాయి, అర్థమైనట్లుగా ఉన్నాయి, ఇంకా తెలుసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది.
మా కాలేజీలో జాతీయ సేవా పథకం క్రింద మేము తప్పకుండా యోగాను ఒక కార్యక్రమంగా ఎన్నుకుంటాము. మన దేశం యువదేశం, అంటే మన జనాభాలో యువత శాతమే ఎక్కువ, కనుక మనకే యోగా సాధన చాలా అవసరం.
అవును, యోగా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి?
మంచి ప్రశ్న వేశావు. పుట్టినప్పటి నుండి మనం ఒకే రకం బట్టలు వేసుకున్నామా? లేదే, ఎన్నో రకాల దుస్తులను ధరిస్తూ మారుస్తూ ఉంటాము. ఎన్నోసార్లు ఇల్లు మారుతూ ఉంటాము. అలాగే భుజించే ఆహారం కూడా రకరకాల రుచులతో భుజిస్తున్నాము. ఎన్నో ఫ్యాషన్లు, అలంకరణలు, కానీ మార్పు లేకుండా కడవరకు మనతో ఉండేది మన శరీరం మాత్రమే. కనుక మన శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మన కళ నెరవేర్చడానికి ఆ శరీరం తోడ్పడుతోంది. మనసు మనం చెప్పిన విధంగా వినకుండా దాని ఇష్ట ప్రకారం ఆలోచనలను పెంపొందిస్తోంది. కనుక మన కళలు నెరవేరాలంటే మన మనసు పట్టుదలతో తోడ్పడాలి. మన మనసు, శరీరం మనకు నచ్చిన విధంగా పనిచేయాలంటే వాటి రెండింటినీ మన అదుపులోకి తెచ్చుకోవాలి. అలా అనుకూలంగా మరల్చగలిగే శక్తి యోగా ఇస్తుంది. కనుక యోగాభ్యాసం ఎంతైనా అవసరం. కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన నేటి సమాజంలో యోగా తప్పనిసరి.
నిజమే అక్క, ఆటల పోటీల్లో పాల్గొనే వారిని చూడు. గెలుపు కోసం చిత్తశుద్ధితో శ్రమిస్తారు. ఓడిన వారు గెలిచిన వారిని అభినందిస్తారు. అలాగే గెలిచిన వారు ఓడిన వారికి ధన్యవాదాలు చెప్తారు. అలా పరస్పరం స్నేహభావంతో ఉండాలంటే చాలా ఆత్మబలం ఉండాలి కదా?
అవును. మొన్న మధ్య మా బంధువు ఒక ఆమె, చిన్న వయసే, కేవలం 30 సంవత్సరాలు, 4 ఏళ్ల పాప కూడా ఉంది, ఒంట్లో బాగోలేదని డాక్టర్ దగ్గరకి వెళ్ళింది. కొన్ని పరీక్షలు చేసి రొమ్ము క్యాన్సర్ 2వ దశలో ఉంది, వెంటనే వైద్యం ప్రారంభించాలని చెప్పారంట. ఆమెను పలకరిద్దామని మా అమ్మతో పాటు నేను కూడా వెళ్లాను. మా అమ్మ దారంతా ఒకటే టెన్షన్ పడింది. అయ్యో, ఎలా పలకరించాలి,
ఏమని ఓదార్చాలి అని. వాళ్ళింటికి వెళ్లాక కాలింగ్ బెల్ కొడితే ఆమె వచ్చి తలుపు తీశారు. మామూలుగా నవ్వుతూ పలకరించారు. మేం ఆశ్చర్యపోయాము. కాసేపు అయ్యాక మా అమ్మ తను ఎలా అనుకున్నది చెప్పింది. దానికి ఆమె, అనారోగ్యం నా శరీరానికి కాని నా మనసుకు కాదు కదా అని అంది. దానికి చికిత్స మొదలు పెట్టాను, ఎన్ని రోజులకు తగ్గిపోవాలో అన్ని రోజులకు తగ్గిపోతుంది అన్నారు. అనారోగ్యం మనకు భయపడాలి కాని మనం దానికి భయపడకూడదు అన్నారు. నేను 18 సంవత్సరాల వయసు నుండి చేస్తున్న యోగా వలన నాకు ప్రతి దాని పట్ల అనుకూల దృక్పథం ఏర్పడింది. దేన్నైనా తేలికగా తీసుకోగలుగుతున్నాను అన్నారు. డాక్టర్లకు వైద్యానికి ఆమె సహకరిస్తున్న తీరును చూసి అందరూ ఆశ్చర్యపోయారంట.
అవునా, క్యాన్సర్ వంటి వ్యాధిని కూడా తేలికగా అంగీకరించడం చిన్న విషయం కాదు కదా.
ఖచ్చితమైన శరీర ఆకృతి కోసం వ్యాయామం చేయడం చాలా మంచిది. యోగా, క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు అన్నీ కలిసి తన శరీర ఆకృతిని ఆకర్షణీయంగా చేస్తున్నాయని ఎందరో సెలబ్రిటీలు చెబుతున్నారు. అలాగే మెదడు, భుజాలు, వెన్ను నొప్పులు కూడా తగ్గించుకోవచ్చంట. యోగా ద్వారా ఎసిడిటీని తగ్గించుకోవచ్చంట. సకాలంలో తినకపోవడం, తిన్నా మితిమీరి తినడం, తినాల్సిన వాటిని తినకపోవడం, తినకూడని వాటితో పొట్ట నింపేసుకోవడం, ఇలా ఎసిడిటీకి అనేక కారణాలు. వీరు భోజనం తర్వాత 10 నిమిషాలు వజ్రాసనం వేయడం ద్వారా ఆ సమస్య నుండి బయటపడవచ్చును. కొన్ని సందర్భాల్లో ఎసిడిటీ మానసికకరమైన ఇబ్బందుల వల్ల రావచ్చు. ధ్యానంతో ఆ మనోరుగ్మతను నివారించుకోవచ్చు. వెన్ను నొప్పితో బాధపడే వారి గురించి తరచూ వింటూనే ఉంటాం. శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం, పద్ధతిగా కూర్చోలేకపోవడం, గంటల కొద్ది కదలకుండా పనిచేయడం వంటి లోపాల వలన ఇది వస్తుంటుంది. తాడాసనం, తిర్యక్ తాడాసనం, కటిచక్రాసనం, భుజంగాసనం, శలభాసనం వెన్ను నొప్పిని నియంత్రిస్తాయని చెప్పారు. రకరకాల కారణాల వలన అలసటతో లోనయ్యే వారు భుజంగాసనం, శలభాసనం, ఉష్టాసనం, ధనురాసనం, సూర్య నమస్కారాలు క్రమం తప్పకుండా చేస్తే శరీరానికి కొత్త ఉత్సాహం వస్తోంది. రక్తపోటుతో బాధపడుతున్న వారి సమస్య నానాటికీ పెరిగిపోతున్నది. శుభ్రభాతాసనాలు, సూక్ష్మ వ్యాయామాలు సూచిస్తారు. అలాగే అల్ప రక్తపోటు గలవారు కూడా తాడాసనం, తిర్యక్ తాడాసనం, సూర్య నమస్కారాలు, కటిచక్రాసనం వేయాలని చెబుతున్నారు. ఊబకాయం 1 ప్రధాన సమస్యగా మారింది కదా. దీనిని వెన్నంటి మధుమేహం, గుండె జబ్బులు కూడా ఉన్నాయి. బరువు తగ్గించుకోవడానికి వజ్రాసనం, ఉష్టాసనం, గోముఖాసనం నేర్పిస్తారంట. మధుమేహం విపరీతంగా పెరిగిపోతున్నది. దానిని ఎంత చక్కగా నిర్వహించుకుంటామో అంతగా దాని చెడు ప్రభావాల నుండి కూడా విడుదల పొందవచ్చు. వీరికి తాడాసనం, తిర్యక్ తాడాసనం, సూర్య నమస్కారాలు, కటిచక్రాసనం వేయాలని, ప్రాణాయామం చేయాలని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. అందుకే ప్రజలు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ప్రపంచాన్నే తమ గుప్పిట్లో ఉంచుకునే భావనతో పొంగిపోతుంటారు. భౌతిక సుఖజీవనానికి శాస్త్ర సాంకేతిక పరిశోధనలున్నట్లే మానసిక సుఖజీవనానికి యోగా ఉందంటున్నారు యోగా గురువులు. దాన్ని సరైన పద్ధతిలో సంపూర్ణంగా శరీరానికి అందించగలిగితే అది ఎంతో మేలు చేస్తుందంటున్నారు వారు. తన జీవితం ఎలా ఉండాలి, తనకు ఎలాంటి అనుభూతులు కలగాలి అనేది ప్రతి మనిషి నిర్ణయించుకోగలగాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలి. ఇది మన దేశ కళ అయినా దీని వలన మానసికోల్లాసం పెరిగి ఆనందాన్ని తమ జీవితాన్ని గడుపుతోందంటున్నారు కొందరు విదేశస్తులు.
మరి యోగా ఎవరైనా చేయవచ్చా, ఎవరు నేర్పిస్తారు?
యోగాసనాలు వేసే ముందు యోగ సాధన చేయాలనుకునే విద్యార్థులు ముందుగా యోగా నిపుణుల చేత సరైన తర్ఫీదులు, సూచనలను తీసుకోవాలి. అదే సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలి. తొలిసారి యోగా సాధన ప్రారంభించే వారు తప్పక వైద్యుడి అనుమతి తీసుకోవాలి. వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు కొన్ని రకాల వ్యాయామాలను చేయకూడదనేదే దీని వెనుక ఉన్న ఉద్దేశం. కాబట్టి ప్రారంభంలోనే వైద్య పరీక్షల్లో పాల్గొనడం అత్యంత ముఖ్యాంశం. ఎవరైనా ప్రమాదకరమైన అనారోగ్యంతో బాధపడుతుంటే అనారోగ్యం తాలూకు సమస్య నయమైన తర్వాతనే ప్రణాళిక ప్రకారం యోగ సాధనకు ఉపక్రమించాలి. క్లిష్టమైన యోగాసనాలను చేసేవారు అందులో హృద్రోగులు తప్పనిసరిగా సంబంధిత నిపుణుణ్ణి సంప్రదించిన తరువాత యోగా థెరపిస్ట్ సహాయంతో మాత్రమే ఆసనాలను చేయాలి.
సైనస్ వంటి వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్నవారు, రక్తపోటు సమస్యలను ఎదుర్కొంటున్నవారు తొలత రక్తపోటు సాధారణ స్థితిని చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా యోగా మొదలు పెట్టేవారు యోగ సాధన చేసే ముందు రెండు దశలను దాటవలసి ఉంటుంది. వాటిల్లో ఒకటి వైద్య సలహా, రెండు ప్రాథమిక దశలో తేలికపాటి యోగాసనాలను చేసే విధంగా ప్రణాళిక తీసుకోవాలి. సరిపడే సామర్థ్యం పొందిన తర్వాతే క్లిష్టమైన యోగాసనాలను చేయవచ్చు. దేహంలోని అవయవాల పనితీరులో ఎటువంటి లోటుపాట్లు తలెత్తని పక్షంలో మరియు కీళ్లు, మోకాలు, భుజాల వద్ద ఎటువంటి నొప్పులు లేనట్లయితే క్లిష్టమైన యోగాసనాలను అభ్యసించడానికి అర్హులవుతారు.
యోగా ఏ సమయంలో చేస్తే మంచిది?
ఉదయం పూట మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, తాజాగా అనిపించినప్పుడు, శరీరం తేలిగ్గా ఉందని తోచినప్పుడు యోగాను అభ్యసించాలి. లేచిన వెంటనే కాళ్ళకృత్యాలు తీర్చుకొని ముఖం బాగా కడుక్కోవాలి. నాసికా రంధ్రాలు, గొంతును బాగా శుభ్రం చేసుకోవాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగి కొన్ని నిమిషాల తర్వాత యోగాను మొదలు పెట్టాలి. ఖాళీ కడుపుతో మాత్రమే యోగాసనాలను చేయాలి. భోజనం చేసినట్లయితే 4:30 తర్వాత, అల్పాహారం తీసుకున్నట్లయితే 2:30 గంటల తర్వాత మాత్రమే యోగా చేయాలి. వదులైన దుస్తులు ధరించి ప్రశాంతమైన మనస్సుతో చేయాలి. అలసిపోయినప్పుడు చేయకూడదు. ఆసనాలు వేస్తున్న సమయంలో మనస్సు పూర్తిగా దానిపైనే లగ్నం చేయాలి. చేసేటప్పుడు మరీ కష్టంగా అనిపిస్తే ఆపడం మంచిది. యోగా వల్ల డిప్రెషన్ తొలగిపోయి శక్తిని పుంజుకోవాలే కాని నీరసించకూడదు. ముఖ్యంగా ప్రాణాయామ క్రియలు చేస్తున్నప్పుడు మనస్సుని పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపై కేంద్రీకరించాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.
మరి ప్రాణాయామం చేయడం వలన లాభాలేమిటి?
శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రాణాయామంలో దీర్ఘశ్వాస తీసుకోవడం వలన ఊపిరితిత్తుల్లో మూసుకుపోయిన రంధ్రాలు ప్రాణాయామం తెరుచుకొని వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వలన రక్తము, నాడులు శుద్ధి అవుతాయి. ఒత్తిడిని జయించడానికి అత్యున్నతమైన మార్గం. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది. రక్తశుద్ధి జరిగి అందులోని చెడు అంతా బయటకు వెళ్లిపోతుంది. గుండె సత్తువ లభిస్తుంది. జఠరాగ్ని పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ప్రేగులు, నరాలు, నాడులు శుభ్రపడతాయి.
చాలా విషయాలు తెలుసుకున్నానక్క. మేము కూడా యోగా ప్రారంభిస్తాము.
మంచిదే. మన యువతకు ఇది చాలా అవసరం. కానీ ముందుగా మీరు కూడా మీ కాలేజీలో శిక్షణనిప్పించుకొని ఆ తర్వాత స్వంతంగా చేసుకోండి. ఆలోచనల కల్లోలాన్ని నిరోధించడమే యోగా. గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండు, డబ్బుంటే దయాగుణంతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు అన్నారు యోగా తొలి గురువు పతంజలి. యోగాతో అది సాధ్యమే.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, కందిలో అంతర పంటగా పత్తి, పసుపు పంటలను ఒక సాలుకు ఎన్నిసార్లు వేసుకోవచ్చు? ఏ 4 సార్లు, బి 7 సార్లు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 4 సార్లు. గత వారం రెండవ ప్రశ్న, కందులు నిల్వ చేసే ముందు ఏమి పిచికారీ చేయాలి? ఏ 5% వేపగింజల కషాయం, బి 200-400 గ్రాముల రైజోబియం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 5% వేపగింజల కషాయం. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపినవారు బండ సంగీత, గంభీరావుపేట్, జిఎస్ దేవి జోగిపేట్, వి నాగేశ్వరరావు నరసాపురం. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు బి నారాయణ సింగపూర్. రెండో ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు రామ్ మహబూబ్ నగర్. మీ అందరికి మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని యుఎన్జిఏ ఎప్పుడు ప్రకటించింది? ఏ జూన్ 21, 2014, బి డిసెంబర్ 11, 2014. ప్రశ్న మరోసారి, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని యుఎన్జిఏ ఎప్పుడు ప్రకటించింది? ఏ జూన్ 21, 2014, బి డిసెంబర్ 11, 2014. ఈ వారం రెండవ ప్రశ్న, అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతిపాదనకు ఎన్ని దేశాలు మద్దతు పలికాయి? ఏ 177, బి 197. ప్రశ్న మరోసారి, అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతిపాదనకు ఎన్ని దేశాలు మద్దతు పలికాయి? ఏ 177 బి 197. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నంబర్ మరోసారి 9550704672 కి SMS చేయండి. మీ అందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.